ప్రకటించాడు. పైగా మరొకటి, నేను వచ్చింది దేనికి? సీతని వెతకడానికి. సీతాన్వేషణ చెయ్యటం నా కర్తవ్యం. సీత అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ తప్పిపోతే స్త్రీలలో వెతుకుతాం కానీ జంతువుల్లో వెతుకుతామా? అది మనం గుర్తుపెట్టుకోవలసింది అనుకున్నాడు ఆయన. స్త్రీ సీత. సీతను వెతకాలంటే అంతఃపురాల్లో వెతకాలి. ఈ రావణాంతఃపురాల్లో ఎక్కడ అంతఃపురాల్లో ఆడవాళ్ళు ఉంటే అక్కడ వెతకాలి. అంతేగాని జింక తప్పిపోతే జింకను వెతికినట్టు జింకల్లో వెతకాలి కానీ కుందేళ్లలో వెతకం కదా. కాబట్టి సీత కోసం స్త్రీలని ఇలాగ రాత్రిపూట పరిశీలించడం తప్పు కాదు. లేకపోతే నీ వచ్చిన పరే అవ్వదు. అలా వెతికినా నాలో దుర్బుద్ధి లేదు. ఏ రకంగా చూసినా నేను పొరపాటున కూడా ధర్మం తప్పలేదు, అధర్మం చెయ్యలేదు. ఇంత దృఢ నిశ్చయానికి ఆయన వచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నష్టం లేదన్నారు. అటువంటి వాళ్ళు సాధకులేట. సరే, ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు, మళ్ళీ వెతికాడు. బే, సీత కనపడల. రావణ అంతఃపురంలో రావణుని దగ్గర ఒక పరమసుందరీమణి కనపడింది. కాసేపు ఉన్నాక, అబ్బా చాలా బాగున్నది ఆ వర్చస్సు, ఆ కాంతి, ఉత్తమ స్త్రీ లక్షణం చూడగానే చూసే ఆ సీతను అనుకున్నాడు హనుమంతుడు ఒక క్షణకాలం. చూచేయనని ఆనందంతో ఏం చేసేట, ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహం నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఒక్కసారి భుజాలు ఇలా కొట్టుకున్నాడు. ఆనందం వచ్చిన వాళ్ళు ఒకసారి భుజాలు కొట్టుకుంటారులేండి. అలా కొట్టుకున్నాడు. అందులో వీరుడు గనక తోకని చాచి నేల మీద టాప్ టాప్ అని కొట్టాడు. కోతులు ఎప్పుడు తోకలు నేల మీద అలా కొడతాయి, అదో సరదా వాటికి. తర్వాత దాన్ని ఏం చేశాడు, ముద్దెట్టుకున్నాడు. చుచుంబ పుచ్చం తోకని ఇలా చక్క మూతి దగ్గర తీసుకుని ఆహా సీతను చూశానని ముద్దు పెట్టుకున్నట్ట. పక్కన స్తంభాలు ఉన్నాయి అంతఃపురంలో. ఆ స్తంభం పైకి కిందకి ఎక్కి దూకాడు, పాకాడు. స్తంభాన్ అరోహన్ ఎక్కాడు, నిపపాత భూము మళ్ళీ నేల మీదకి దూకాడు. ఆనందంతో ఎగిరి గంతులేశాడు. కోతి చేష్టలు ప్రదర్శించేట అది ఆయనది. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కపీనాం ప్రకృతిం అంటే కోతుల యొక్క స్వతసిద్ధమైన లక్షణాన్ని, వాటి చపలత్వాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడైనా ఆనందం వస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఆనందంలో ఒక్కోసారి ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు. ఆ లక్షణం హనుమంతుడికి కూడా వచ్చిందన్నమాట. దీన్ని బట్టి ఇక సామాన్యులు తమ ఆనందం ప్రదర్శించడంలో ఆశ్చర్యమేమున్నది. అయితే ఒక్క క్షణకాలంలో ఆవిరైపోయింది ఆనందం అంతా. ఇదన్నమాట అసలు రహస్యం. సాధకుడు ముందు బయలుదేరాలి. బయలుదేరిన తర్వాత దారిలో బంధు పరీక్షని, ఆత్మీయుల పరీక్షని ఎదుర్కోవాలి. అదయ్యాక దేవతలు పెట్టే పరీక్షలోంచి బయటపడాలి. ఆపై రాక్షస పరీక్ష. ఆ పరీక్ష అయ్యాక దేహాత్మ భ్రాంతి. ఆ తరువాత ఉన్నది అసలు సిసలేనిది, పరమాత్మని చూశాననే భ్రాంతి. ఇప్పుడు హనుమంతుడు వరుసగా అన్నిటినీ జయించాడు. లంకని కూడా, అహంకారాన్ని కూడా జయించాడు. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ ఆత్మ ఒకటే అనే భ్రాంతి అనమాట. పరమాత్మని పొందే ముందు మనకి చిన్న చిన్న మహిమలు వచ్చి మనం చాలా గొప్పవాళ్ళం అనిపిస్తుందట. అప్పుడు ఇదే దేవుడు అనిపిస్తుందట, నేనే దేవుడు అనుకుంటాడు. కొంతమంది పక్కన ఉన్నవాళ్ళు వీడు సాక్షాత్ పరమాత్మేనండి అంటారు కదా, అందుకని నేను నిజంగా దేవుడు అనుకుంటాడు. ఆ తర్వాత ఆ భ్రమ తొలిగితేరే పరమాత్మ దగ్గరికి వెడతాం, లేదా వెనక్కి వస్తాం. సీత కనపడల, సీత ఆత్మ. ఆత్మలాగా కనపడే మండోదరి కనపడింది. మండోదరి కూడా ఇంచుమించు ఆత్మలాగే ఉంది, కానీ ఆత్మ కాదు. ఇదే ఆత్మ అని భ్రమపడతారు సాధకులకి. కొన్ని శక్తులు వచ్చినప్పుడు ఈ శక్తియే పరమాత్మ, ఈ పరమాత్మని పొందడానికి పనికొచ్చే దివ్య మార్గం ఇదే అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమే ఇప్పుడు ఈయనకి కలిగింది. మండోదరిని చూచి సీత అనుకున్నాడు. బుద్ధి తాత్కాలికంగా కొంత మసక వేసిందన్నమాట. ఇది తప్పదు ఎవరికైనా. ఇదే ఆత్మతత్వము అనిపిస్తుందన్నమాట, ఇదే నిజమైన సాధన అనిపిస్తుంది. అయితే జ్ఞాని గనక అందులోంచి బయటపడిపోయాడు, అజ్ఞాని అయితే అందులోనే ఉండిపోయి మళ్ళీ భ్రష్టుడవుతాడు. ఇప్పుడు ఈయన వెంటనే ఏమనుకున్నాడు, ఎంత పొరపాటు చేశాను, అసలు రాకూడని ఆలోచన వచ్చింది నాకు. సీత రామపత్ని పరమపతివ్రత, రాముడికి దూరంగా ఉన్న సీత నభోక్తుం తింటుందా, తినడానికి అర్హురాల, పొరపాటు కూడా అన్నం తినదు, ఏమీ తినదు అసలు. నాప్యలంకర్తుం అలంకారం చేసుకుంటుందా, సీత రాముడికి దూరంగా ఉన్నప్పుడు స్నానం చేసి మంచి పట్టు వస్త్రాలు ధరించి నగలు వేసుకుని అలంకారం చేసుకుని రావణాసురుడి పక్కన పడుకుంటుందా, నపానముపసేవితుం తాగుతుందా, ఇతరులను సేవిస్తుందా, తాను సేవింపబడుతుందా. ఎంత పొరపాటు చేశాను, ఈమె సీత కాదు, సీతలాగా ఉండే ఏదో ఒక ఉత్తమ స్త్రీ, అసలేదో నకిలీ ఏదో తెలుసుకోలేకపోయాను. అంటే సీత యొక్క శీలాన్ని శంకించినట్టు అయింది, అదే ఆయన బాధ ఇప్పుడు. ఎంత బాధపడ్డాడంటే, ఈమె సీత కాదు, సీత అసలు ఇలాంటి పని చెయ్యదు, కానీ సీత చేస్తుంది అనుకుంటే కూడా పాపమేగా, మరి సీతను అనుమానించడం కూడా పాపమే. సరే ఏదో పొరపాటు జరిగిందనుకున్నాడు. ఇప్పుడు సమస్య మళ్ళీ ముందుకు వచ్చేసింది, సీత కనపడ్లా, మళ్ళీ మొదలుపెట్టాడు. గృహాద్ గృహం, ఒకింటి నుంచి మరొకింటికి బయలుదేరాడు, రావణ గృహం వెతికాడు, ఇంద్రజిత్తు భవనం వెతికాడు, కుంభకర్ణ భవనం వెతికాడు, మకరాక్షుడు, విరూపాక్షుడు, యోపాక్షుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, ఇంద్రుడు, మహోదరుడు, మహాపారుసుడు, కుంభుడు, నికుంభుడు, ఇలాంటి వీరాధి వీరులైన రాక్షస ప్రముఖుల గృహాలన్నీ వెతికాడు, ప్రహస్తుడి ఇల్లు వెతికాడు, జంబుమాలి గృహం వెతికాడు. ఎంత వెతికినా, ఎక్కడ తిరిగినా తిరిగిన చోటే తిరుగుతున్నాడు, వెతికిన చోటే వెతుకుతున్నాడు, సీత మాత్రం కనపడ్డంలా. పుష్పాహ్వయం నామ విరాజమానం, అక్కడ ఒక పుష్పకము అని విమానం కనపడింది, ఒకప్పుడు అది కుబేరుడిది, వాణ్ణి తన్ని రావణుడు లాక్కున్నాడు. ఆ పుష్పక విమానంలో ప్రవేశించాట, ఎంత అందం, లోపల బంగారపు నగిషీలు చెక్కారు, అసలు సిసలైన తోటలు అందులో ఉన్నాయా అనిపించేలాగా నగిషీ పనితో చెక్కారు. అక్కడ లోపల ఎంతమంది ప్రయాణం చేసినా చేయడానికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయి, తినడానికి, పడుకోవడానికి, హాయిగా ఏ పనైనా చేయడానికి, సంగీతం వినడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. లోపల చిత్ర చిత్ర విచిత్రాలన్నీ ఉన్నాయి, లోపల ఏనుగుల బొమ్మలున్నాయి, గుర్రాల బొమ్మలున్నాయి, స్త్రీల బొమ్మలున్నాయి, మంచి శిల్పులు చెక్కారన్నమాట దాన్ని. అటువంటి అద్భుతమైన దృశ్యం అంతా కళ్ళారా చూశాడు. ఈ పుష్పకం అంతా కూడా సీత కోసం వెతికాడు. పుష్పక విమానంలో ఉంటుంది ఆవిడ, ఏమో ఏమో ఉంటుందో, అన్నీ వెతికాడు వెతికాడు వెతికాడు, వెతికిందే వెతికాడు, తిరిగిందే తిరిగాడు, రావణాంతపురం తిరిగాడు. మళ్ళీ చివరికి అక్కడే ఓ చోట కూర్చుని చతికిల పడిపోయాట పాపం, నిస్పృహ కలిగింది. ఇది కూడా సాధక లక్షణమే, ఎంత కష్టపడినా, ఎంత పరమాత్మ గురించి ధ్యానం చేసినా ఆ భగవత్ సాక్షాత్కారం కాకపోతే అప్పుడు జీవి ఏమనుకుంటాడో తెలుసా, చీ జీవితం వ్యర్థమైపోయిందని ఏడుస్తాడు, నిరాశలో పడిపోతాడు. ఆ నిరాశతో ఇంతకాలం చేసిన సాధనని కూడా వ్యర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు. హనుమంతుడు కూడా తాత్కాలికంగా అలాగే ఈ ఆత్మని పొందలేక, అంటే సీతని చూడలేక కాస్త నిరాశపడి ఓ చోట చతికిల పడిపోయాట. నా జీవితం వ్యర్థమైపోయింది, ఏ తల్లిని వెతకడం కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం అవలీలగా దాటి ఇక్కడికి వచ్చానో, ఆ పనంతా వ్యర్థమైపోయింది, సీతను చూడలేకపోయాను. మరి కాసేపట్లో తెల్లారిపోతున్నది, ఇప్పుడు ఏం చెయ్యాలి? చతురంగుళ మాత్రోపి నావకాశ సవిద్యతే, లంకానగరంలో నేను వెతకని స్థలమంటూ ఉందా, నాలుగు అంగుళములు కూడా విడిచిపెట్టకుండా వెతికాను అన్నాడు ఆయన. నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టలా, అంతలా వెతికాను. ఇది అహంకారం అంటే, అంతా వెతికాను వెతికాను అనుకుంటున్నాడు, కానీ ఆయన వెతకంది ఇంకా ఉంది. మనం కూడా అంతే, నేను చదవంది లేదండి, లేక నేను చెయ్యని సాధన లేదు, అన్నీ చేసేసాను అంటామే, ఇది ఒట్టి భ్రమ. మనం ఎంత కష్టపడినా, ఎంత సాధన చేసినా, ఎంత చదివినా ఎక్కడో చోట ఏదో మిగిలిపోయే ఉంటుందిట. మన కోసం హనుమంతుడు, ఒరే పిచ్చివాళ్ళల్లారా, అన్నీ వచ్చాయనుకుంటారేమో, అంతా చేశామనుకుంటారేమో, కానీ మీకు ఏమీ రాలేదు, సముద్రంలో ఒక ఇసుక రేడు మీకు అని చెప్పడం. ఈయన అందుకని లంకంతా వెతికాను, నాలుగు అంగుళములు కూడా విడిచిపెట్టలా, నేను వెతకంది కనీసం అంత కూడా లేదు స్థలం, కానీ సీత కనపట్టంలా. అంటే సంపాతి చెప్పినట్టుగా సీత లంకలో లేదా, వాడేం అసత్యం ఆడవలసిన అవసరం లేదు, ఎందుకు అసత్యం ఆడతాడు. మేము చూస్తూ ఉండగా ఋషిముఖ పర్వతం మీద నుంచి రావణుడు విమానంలో ఎగురుతూ సీతని తొడ మీద కూర్చోబెట్టుకొచ్చాడే, అది కూడా అసత్యమే అవుతుంది. ఒకవేళ కొంప తీసి రావణుడు ఇక్కడికి సీతను తీసుకొస్తూ ఉంటే దారిలో ఎక్కడైనా కంగారు వల్లో భయం వల్లో సీత సముద్రంలో పడిపోయి చచ్చిపోయిందా, అక్కడ జలచరాలు భక్షించాయా, లేక ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఈ భయంకర లంకా నగర రాక్షస వాతావరణాన్ని చూచి వణికిపోయి ప్రాణం విడిచిపెట్టిందా, లేక రామా 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 అంటూ ఏడ్చి ప్రాణం విడిచిపెట్టిందా, లేక వాడు లంక నుంచి ఏ స్వర్గానికో తీసుకుపోయి మాకెవరికీ తెలియని చోట సీతని దాచాడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇప్పుడు వెనక్కి తిరిగి వెడితే సీతను చూశావా అంటారు వానరులు, చూడలేదని చెప్పగానే గుండె ఆగి మరణిస్తారు, లేదా మేమందరం నిరాశతో వెనక్కి వెడితే గడువు దాటింది కనుక సుగ్రీవుడు మాకు తలకాయ తీయవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, సీతను చూడకుండా వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పుడు సీతని వెతకడం ఎలాగా, ఈ సీత ఎక్కడుంది, ఇలా కొంత నిరాశలో పడ్డాడు హనుమంతుడు. కానీ ఈ నిరాశ కూడా గొప్ప ఆశకి మూలమే అవుతుంది. అందులో భాగంగా అశోకవనం మీద హనుమత్ దృష్టి పడింది, స్వామివారి దృష్టి దాని మీద పడ్డాక ఇంతవరకు నాలుగంగుళములు కూడా విడిచిపెట్టకుండా సమస్తం చూశాననుకున్న నేను ఈ అశోకవనాన్ని ఎందుకు చూడలేదా, ఇప్పటికైనా దీని మీద దృష్టి పడింది, ఇదే పరమాత్మానుగ్రహం అనుకున్నాడు. వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతోపిచా నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అశ్విని దేవతలకి నమస్కారం చేస్తాను, వసుదేవతలకు నమస్కారం చేస్తాను. వసువులు అంటే ప్రాణస్వరూపులు వాళ్ళు, అంచేత వసువులకు నమస్కారం చెయ్యాలి. రుద్రులు, ఏకాదశ రుద్రులు అనే పేరుతో పరమేశ్వరుడు 11 రూపాలు ధరించాడు, ఆ ఏకాదశ రుద్రులకి నమస్కారం చేస్తాను. ఆదిత్యాన్, సూర్యుడు కూడా 12 రూపాలతో ఉంటాడు, ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యులకి నమస్కారం చేస్తే కార్యసిద్ధి అవుతుంది. పొరపాటున శత్రువులు ఎవరైనా పట్టుకుంటే అందులోంచి విముక్తి కూడా కలుగుతుంది. చూడండి, ఎప్పుడైనా వీలుంటే సౌరపురాణంలో కానీ మార్కండేయ పురాణంలోని ఆదిత్య మహాత్మ్యంలో కానీ చెప్పారు, సూర్యభగవానుడికి ఉన్న ద్వాదశమూర్తుల్ని అంటే ద్వాదశాదిత్యుల్ని భక్తి శ్రద్ధలతో కొలిచి శత్రువుల మందిరంలో ప్రవేశిస్తే, సాధారణంగా మానవుడు అనగా ఎప్పుడొకప్పుడు శత్రువులతో పనొస్తుంది, లేక శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, శత్రువులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి గోడచారులుగా ప్రవేశించాల్సి వస్తుంది, అలాంటప్పుడు శత్రు మందిరంలోనో శత్రువుల కోటలోనో శత్రువుల దేశంలోకి వెళ్ళినప్పుడు ద్వాదశాదిత్యుల్ని పూజిస్తే విజయం పొంది తీరుతాడు. అందువల్ల ఆదిత్యులకు నమస్కారం చేశాడు, అశ్వినీ దేవతలకు నమస్కరించాడు. వాళ్ళు ఆరోగ్య ప్రదాతలు, దేవవైద్యులు, పైగా తనకు కూడా ఇప్పుడు మానసిక వైద్యం కూడా కావాలి, అందువల్ల వారికి నమస్కారం చేశాడు. అలాగే మరుద్గణాలకు కూడా నమస్కారం చేశాడు. దీనికి గల కారణం మనం ప్రారంభంలో ఇదివరలో చెప్పుకున్నాం. వీళ్ళందరికీ నమస్కారం చేసి రాక్షసులను నాశనం చేస్తాను, రక్షసాం శోకవర్ధన అన్నాడు ఆయన. అంటే రాక్షసులకు నేను శోకవర్ధనుడు నవ్వుతాను, శోకాన్ని పెంచినవాడి నవ్వుతాను, అంటే రాక్షసత్వ నిర్మూలన చేసేవాడి నవ్వుతాను. హనుమంతుడి లక్షణం ఏమిటంటే ఎవడైనా లోక నాశనం చేసినా ఇంద్రియాలకి బానిసయ్యి తానొక్కడి నాశనం కాకుండా లోకాలని పాడు చేస్తే వాళ్ళకి ఆ క్షణమే కామా పెట్టేస్తాడు ఆయన, వాళ్ళని సర్వనాశనం చేస్తాడు ఆయన. అందువల్ల రాక్షసులకు శోకం కలిగించే వాడినే ఇందులో అడుగు పెడతా. నేను అశోకవనంలో అడుగు పెడితే ఆ క్షణం నుంచి సీతకి నిజంగా అశోకస్థితి, రాక్షసులకి శోకస్థితి ప్రారంభమవుతాయి అని అంతరార్థం. ఇక ఇప్పుడు వరుస పెట్టి ఎవరెవరికి నమస్కారం చేయాలో వారికి నమస్కరిస్తున్నాడు. తన ప్రభు నిరంతరం తాను జపించే రామ నామానికి అధిష్టాన దేవత స్వామివారికి నమస్కరించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మనం ఇందులో మొదటి పాదానికి ఇంతకు పూర్వం అర్థం చెప్పుకున్నాం. ఇతపూర్వ భాగంలో లక్ష్మణునితో కూడిన రాముడి కొరకు నమస్కారం, ఆయన భార్య సీతాదేవికి నమస్కారం అన్నాడు. ఇప్పుడు రెండవ పాదంలో తస్యై దేవ్యై జనకాత్మజాయై చాపి నమః అన్నమాట. ఆయన భార్య అయిన జనకుడి కూతురు సీతాదేవి కొరకు నమస్కారం. రాముడు పురుషుడు, ఆ పురుషుడి చేత పని చేయించే పురుషకారం శక్తి సీత. అమ్మవారుంటే శక్తి, అయ్యవారంటే పురుషుడు. శక్తి పురుషుడు కలిసి ఉంటేనే ఏ పనైనా సాగుతుంది. దేహం లేని శక్తి నిలబడదు, శక్తి లేని దేహము నిలబడదు. కాబట్టి ప్రకృతి పురుషులు వాళ్ళిద్దరూ, అమ్మవారికి కూడా అందుకే నమస్కారం చేయాలి. సీతామాతకు కూడా నమస్కారం చేశాడు. వ్యావహారికంలో చాలామంది మహానుభావులు ప్రబుద్ధులు సీతమ్మ అంటున్నారు, కానీ సీతా శబ్దం సంస్కృతం, దానికి అమ్మ కలవదు. సీతాంబ అనాలి, సీతామాత అనాలి. ప్రౌఢవ్యాకర్త తల అతి కష్టం మీద ఆర్యాంబాద్యాది శబ్దాలకు ఒక చిన్న సూత్రం కల్పించి పెట్టినా అన్నిటికీ అది వాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే చక్క మనం సీతామాత అందాం, సీతాంబ అందాం, ఎందుకు గింజుకుని నానాయాతన పడ్డం? అంచేత సీతామాతకు కూడా నమస్కారం చేశాడు. ఇక నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, వరసగా రుద్రుడికి నమస్కారం చేశాడు, ఇంద్రుడికి నమస్కారం చేశాడు, యముడికి నమస్కారం చేశాడు, అనిలుడు వాయుదేవుడికి నమస్కారం చేశాడు. వీళ్ళందరూ కార్యసిద్ధిని కలగజేస్తారట. కార్యసిద్ధి పొందాలంటే, తీవ్రమైన కష్టంతో కూడిన పని చెయ్యాలంటే సాధకుడు వీరందరికీ నమస్కారం చెయ్యాలి. హనుమంతుడు ఒక ఆచార్యుడు, ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఒక గొప్ప సాధకుడు, సాధకుడికి ఎప్పుడు వీళ్ళందరూ ఉపాసన అవసరమే. అందుకే ఎప్పటికి కూడా అజ్ఞానంతో రుద్రుడికి నమస్కారం చేయమంటే కార్యసాధన ఆ క్షణం నుంచి నాశనం అవుతుంది. నిష్పక్షపాతంగా సమస్త దేవతల్ని ఒకే పరమాత్మగా చూడాలి. ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు అనుకోవాలి. పాలున్నాయి, పాలల్లోంచే వెన్న వస్తుంది, పాలల్లోంచే పెరుగు తయారవుతుంది, పాలల్లోంచే మజ్జిగ వస్తుంది, అన్నీ మూలం పాలు. ఆ పాలల్లోంచి ఈ వస్తువులు ఈ వచ్చాయి కనుక ఈ వస్తువులు ద్వేషిస్తున్నామో మనం ద్వేషించటంలా. ప్రాణుల్నే ద్వేషించకూడదంటే ఇంకా దేవతల్ని ఎలా ద్వేషిస్తాం? అసలు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మ. సుని చైవ శ్వపాకేచ పండితాహ సమదర్శినః అని ఒకటికి రెండు సార్లు భగవద్గీతలో చెప్పాడు ఆయన. పండితులు అంటే సమదర్శినులు, సమస్త ప్రాణులను ఒకే రకంగా చూడగలరు. సమశబ్దమునకు పరబ్రహ్మమని అర్థం. అందరిలో పరబ్రహ్మాన్ని చూడాలి. అటువంటప్పుడు ఎవరిని ద్వేషించకూడదు. అందువల్ల రుద్రుడికి నమస్కారం చేశాడు, ఇంద్రుడికి నమస్కారం చేశాడు, తర్వాత యముడికి నమస్కరించాడు, ఆపై అనిలుడికి, తన కన్న తండ్రికి వాయుదేవుడికి నమస్కారం చేశాడు. నమోస్తు చంద్రార్క వరుద్గణేభ్యః, చంద్రుడికి నమస్కారం చేశాడు, సూర్యభగవానుడికి నమస్కారం చేశాడు, మరుద్గణాలకి నమస్కారం చేశాడు, అందరికీ నమస్కారం చేసి ఇప్పుడు ఆ అశోకవనంలోకి దూకాడు. బ్రాహ్మీ ముహూర్తానికి ఇంకో గంట ఉంది సమయం. ఆ సమయంలో చెట్టు మీద నుంచి చెట్టు మీదకు దూకుతున్నాడు. ఆ మహానుభావుడి వేగానికి చెట్ల కొమ్మలు పటపటలాడి విరిగి కింద పడిపోతున్నాయి. వాటి మీద గాఢంగా నిద్రపోతున్న పక్షులన్నీ లేచాయి ఈ అలికిడికి. హనుమంతుడి లాంటి మహానుభావుడి వేగం తట్టుకోలేక ఆ చెట్లు కదిలిపోతూ ఉంటే, చెట్ల కొమ్మలు విరిగి కింద పడుతూ ఉంటే, ఆకులు రాలిపోతూ ఉంటే, ఫలాలు కింద పడిపోతూ ఉంటే, పుష్పాలు గలగల రాలిపోతూ ఉంటే, ఆ సమయంలో ఆ శబ్దాలకి పక్షులు లేచి కీచుబాచుమంటూ అటు ఇటు ఎగరడం మొదలుపెట్టాయి. కంగారు పడిపోతున్నాయి. అవన్నీ ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు ఎగరడం మొదలుపెట్టాయి. ఆ తెల్లవారుజామున ఏదో ప్రళయం వచ్చిందనుకుని హనుమంతుడు ఆ ఉద్యానవనంలో దూకి అంగుళం అంగుళం గాలించడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా సీత దొరకకపోతుందానని తెగ తిరుగుతూనే ఉన్నాడు. దిగుడు బావులు చూశాడు, వాటిల్లో ఉన్న తామర పువ్వులు కలుగ పువ్వులు చూశాడు, చిన్న చిన్న కొలనులు చూశాడు. అందమైన చెట్లు చూశాడు. అక్కడ ఒక ప్రసాదం ఉన్నది, చైత్య ప్రసాదం. సాధారణంగా ఉద్యానవనాలలో విహరించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మహారాజులు అలాంటి భవనాలు కట్టేవారు. ఆ భవనాలని చైత్య ప్రసాదాలు అంటారు, వసంత మంటపాలు అన్నమాట. ముఖ్యంగా వసంతకాలంలో మరీ హాయిగా అందులో విహరిస్తారు. అదిగో అటువంటి ఒకనొక భవనము చూశాడు. ఇలా అన్నీ చూస్తున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, సీతాదేవి ఇక్కడికి వస్తుందేమో. అక్కడ ఒక మంచి చెరువు ఉన్నది, తామర పూల కొలను, ఒక దిగుడు బావి. ఇక్కడికి సీత వస్తుంది. ఎందుకు వస్తుందంటే సీతాదేవికి ఒక నియమం ఉన్నది, సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి. సీత సమయం తప్పకుండా సంధ్యావందనం చేస్తుంది. సంధ్యాకాల మనాహ, మనశ్శబ్దం సమాసంలో కలిస్తే మనాహ అవుతుందన్నమాట. సంధ్యాకాలము మీద మనస్సుంచినామె సమయము తప్పకుండా సంధ్యావందనం చేసేది అని అర్థం అన్నమాట. సంధ్యావందనానికి నియమం ఏమిటంటే కాలం తప్పకూడదు. ఇవాళ 8 కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య సంధ్యా అర్ఘ్యం ప్రదానం కరిషి, అర్ఘ్య ప్రదానం కరిషి అంటున్నాం కానీ, ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం కరిషి అంటున్నాం కానీ, పూర్వం అత్యావశ్యక స్థితిలోనే ప్రాయశ్చిత్తంతో కూడిన అర్ఘ్యం ఇచ్చేవారు. కానీ సమయం తప్పకుండా సంధ్యావందనం చేయాలి. సూర్యుడు ఉదయించే సమయానికల్లా వచ్చేసి స్నానం చేసేసి ఏదైనా చెరువు కానీ గుంట కానీ ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు విడిచిపెట్టాలి సూర్యభగవానుడికి మంత్రపూర్వకంగా. కనీసం ఇంట్లో అయినా చెయ్యాలి, ఎక్కడా కుదరకపోతే. దానికి కూడా నియమం చెప్పారు, వెడల్పైన గిన్నె పెట్టుకుని రెండు చేతులు అందులో ములిగేలాంటి గిన్నె పెట్టుకుని రెండు చేతులతోటి నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చెయ్యాలి. సరే, ఇప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకుని ఉద్ధరణతో పోసేస్తున్నాం. కాలప్రభావం, సమయం కుదరకపోవటం, పాత్ర లేకపోవటం, చిన్న చిన్న ఇళ్ళు అయిపోవటం, ఉద్యోగాలు హడావిడి వీటిలో పడిపోయి. కానీ పూర్వం చక్కగా చెరువులకి చెరువులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అవకాశం ఉంది. ఎక్కువ మంది అందుకే సమయం పాటించేవారు. సంధ్యావందనం సమయం తప్పకుండా చేసే సీతాదేవి ధ్రువం ఏష్యతి తప్పక ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే సంధ్యార్థే వరవర్ణిని, సంధ్యా వందనం చేయడానికి వస్తుంది. ఆవిడ శ్యామ అన్నారు. శ్యామ యౌవన మధ్యస్థ, మంచి నవయౌవనంలో ఉన్న స్త్రీని శ్యామ అంటారు. అంటే సీతాదేవి సరి అయిన యౌవనంలో ఉన్నదన్నమాట. ఆమె వస్తుంది. పూర్వం సంధ్యావందనం ఆడవాళ్ళు కూడా చేసేవారు. స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ చెయ్యాలి. యమస్మృతిలో ఏం చెప్పాడు? ఆడవాళ్ళకు కూడా బ్రహ్మచర్య దీక్షాదులు, సన్యాస దీక్షలు అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి సంధ్యావందనానికి కావలసిన అర్హతని తండ్రి కానీ, పినతండ్రి కానీ, సోదరుడు కానీ ఈ ముగ్గురు ఇవ్వాలి. తక్కిన వాళ్ళు బ్రహ్మోపదేశం చేయకూడదు. మిగతా మంత్రాలు ఇవ్వచ్చు. గాయత్రి మంత్రాన్ని మాత్రం ఇవ్వడానికి అర్హత ఎవరికి అంటే, అసలు మనకు కూడా ఉపనయనాల్లో కన్న తండ్రే బ్రహ్మోపదేశం చేస్తాడు. ఒకవేళ తండ్రి లేకపోతే బాబాయ్ గారు చెయ్యాలి, చిన్న తండ్రి. ఆయన లేకపోతే ఇదిగో సోదరుడు చెయ్యాలన్నారు. అంచేత అదొక నియమం తప్ప స్త్రీలు కూడా చేసేవారు. ఇప్పుడు కలియుగంలో పెళ్ళయ్యి మంగళసూత్రం మెళ్ళో పడితే ఆ మంగళసూత్రమే ఉపనయనం కింద లెక్క వేసి యజ్ఞోపవేతంగా భావిస్తున్నారు. కానీ నిజానికి పూర్వం వీళ్ళకు కూడా ఉపనయన అర్హత ఇవన్నీ ఉండేవి, శుభ్రంగా చేసేవారు. కాలప్రభావంలో అందరూ అన్నీ విడిచిపెట్టేస్తున్నట్టే అన్నీ పోయాయి అన్నమాట. అంచేత సీతాదేవి ఆనాటి నియమ నిష్టలు కలిగిన స్త్రీ కనుక సంధ్యావందనం చేయడానికి ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఆమె తప్పక వస్తే చూడవచ్చు అనుకున్నాడు ఆయన. ఇలా వెతికాడు వెతికాడు, చిట్ట చివరికి చైత్య ప్రసాదం మీద దృష్టి పడింది. ఆ ప్రసాదం దగ్గర ఒక శింసుపా వృక్షం ఉంది. ఆ శింసుపా వృక్షం కింద ఒకనొక స్త్రీమూర్తి కనపడింది. చుట్టూతా రాక్షస స్త్రీలు చుట్టుకొని ఉన్నారట. వాళ్ళందరి చేత పరివేష్టింపబడిన ఒకనొక వరవర్ణిని కనపడింది, ఒక ఉత్తమ స్త్రీ కనపడింది. వరారోహ అన్న, వరవర్ణిని అన్న, వీళ్ళందరినీ కూడా ఉత్తమ స్త్రీలు అంటారు. మనం అనుకున్నట్టుగా కొన్నింటికి వ్యుత్పత్తి చూడకూడదు. దానికి ఏమని చెప్పారు, అమరకోశంలో మత్త కాశిని, వరారోహ ఉత్తమ స్త్రీలు అన్నారు వీళ్ళందరినీ. అంచేత వాటికి రూఢ్యర్థాలు తీసుకోవాలి. అమరకోశం లాంటివి చదవాలి. ఏమీ చదవకుండా కేవలం శబ్దార్థం తెలుసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు వస్తాయి ఒక్కొక్కప్పుడు. పరమ పూజ్య స్త్రీ సీత అంటే అటువంటి సీతాదేవి ఆ శిశు పౌరుషం కింద ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఆంజనేయుడికి, ఆచార్యుడికి, సాధకుడికి దర్శనమిచ్చింది. ఎప్పుడూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే సాధకుడికి ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అయినా అది అవునో కాదో తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ భ్రమపడకూడదు. దానిని తన స్వబుద్ధితో జ్ఞానం జోడించి అవునో కాదో రూఢి చేసుకోవాలి. ఇప్పుడు హనుమంతుడు ఆవిడని చూశాడు. చాలామంది రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు. మధ్యలో చెట్టు కింద కూర్చుని ఉన్నది చైత్యప్రదం దగ్గర అశోకవనంలో. ఈమె ఎలా ఉందో ముందు చూశాడు ఆయన. వరసగా ఆవిడ లక్షణాలన్నీ వాల్మీకి మహర్షి బాగా రాశాడు. సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతాం. వ్యాకరణ సంస్కారం లేకపోతే మరొక అర్థాన్ని పొందుతాయి శబ్దాలు. కొన్ని మాటలు వ్యాకరణ సంస్కారం లేకపోతే దాని అర్థమే మారిపోతుంది. అలా అర్థం మారిపోయిన వ్యాకరణ సంస్కారం లేని వాక్కులాగా శబ్దంలాగా ఉందట సీత. బాగా మాసిపోయింది ఆవిడ. ఏకవేణి ఒక్కే జడ వేసుకున్నది. ధరాశయ్య భూమి మీదే పడుకుంటోంది. 10 నెలలుగా స్నానం లేదు. అంచేత ఒళ్ళంతా బాగా మట్టి కొట్టుకుపోయింది. అయినా సంధ్యావందనం ఎలా చేస్తుంది అని మనకు అనుమానం రావాలి. 10 నెలలుగా స్నానం లేదంటున్నారు. వాల్మీకి అసత్యం ఆడాడు, ఆయనకు అవసరం లేదు. యథాతథంగా సత్యం పలుకుతాడు. మరి సంధ్యావందనం చేయాలంటే స్నానం చేయాలి. స్నానం చెయ్యకుండా 10 నెలలుగా ఆమె ఎలాగ సంధ్యావందనం చేస్తుంది అంటే దానికి నియమం చెప్పారు. ఏమని? స్వగృహే పూర్ణమాచారం. ఇంట్లో ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆచారంతో ఉండాలట. మార్గే నీచవదాచరేత్. మార్గంలో నీచుడిలాగా ఉండు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలా. స్నానంతో సంబంధంలా, రైల్లో ప్రయాణం చేస్తున్నావు, నీళ్లు స్నానం చేయడానికి దొరకలేదు, కానీ వేళకి సంధ్యావందనం చేయాలి. అప్పుడేం చెప్పింది ధర్మశాస్త్రం? మానసిక స్నానం చాలు, 2 నీళ్ల చుక్కలు వేద చల్లుకో, అది కూడా లేకపోతే మంత్రస్నానం చెయ్యి, విభూతి స్నానం చెయ్యి. భస్మ స్నానం అంటే విభూతి కొంచెం పూసుకుంటే అది కూడా స్నానంతో సమానమే. ఏమీ లేకపోయినా మానసికంగా స్నానమంత్రాలు జపించుకుంటే అది కూడా స్నానమే. ఇది ఏమంటాం? దేశ కాల మాన స్థితులను బట్టి ధర్మము అంటాం. ఆపద్ధర్మము అన్నారు దీనిని. కుదరనప్పుడు ఏదో రకంగా ఆ పని అవ్వాలి గనక అప్పుడు తప్పక సంధ్యావందనం చేయొచ్చు. అదే ఇంట్లో ఉంటేనో? ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేయకుండా సంధ్యావందనం చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఆపద్ధర్మం కాదు, ఇది సంపూర్ణ ధర్మం. ఇక్కడ మాత్రం పవిత్రంగా స్నానాచరణం చేయవలసిందే, స్నానానంతరం సంధ్యావందనం చేయవలసిందే. ఇక రోడ్డు మీద పెడుతున్నప్పుడు చేత్తో పట్టుకు తింటాం అన్నం. ఇంట్లో అలా తింటాం, చక్కగా కూర్చునే తినాలి. అది ఆపద్ధర్మం, ఇది సంపూర్ణ ధర్మం. కాబట్టి ఇక్కడ ఆవిడకి ఆపద్ధర్మం గనక మంత్రస్నానం చేసి రామజపం చేసుకుంటూ ఉన్నది గనక ఆవిడ ఎలా చేసినా సంధ్యావందనం, అది సంధ్యావందనమే. 10 నెలలుగా స్నానం చేయకుండా ఉంది అంటే ఆవిడ నిజంగా శక్తి స్వరూపిణి కాబట్టి ఉండగలిగింది. ఇంకోటి ఆవిడకనైతే ఒళ్ళంతా అట్టగట్టిపోయి రోగాలు వచ్చి మట్టి కొట్టుకుపోయి ఇంక ఎందుకు చర్మం పనికి రాకుండా పోతుంది. జ్ఞానులకి ఈ భౌతిక స్నానంతో సంబంధంలా. అదే మంజునాథుడి చరిత్రలో కూడా శివుడు అట్టగట్టిన శరీరంతో నాకు ఇదే స్నానం అని మీద నీళ్లు చల్లుకున్నాడు. తాత్కాలికంగా భక్తుడికి కోపం వచ్చింది, కానీ ఆయన శివుడని, సమస్తం ఆయనేనని తర్వాత తెలుసుకోగలిగాడు. కాబట్టి సీతాదేవి అలా ఉన్నది. పాంసు ప్రచ్ఛన్న శరీర అయ్యి ఉంది ఆవిడ. ఒళ్ళంతా మట్టి ఉందన్నమాట. జడలు కూడా అలాగే అట్టగట్టేసాయి. ఏకవేణి అలా ఉంటే ధర శయ్య, ఒక జడ నేలే శయ్య. ఇక ఉపవాసం తప్ప ఆహారం లేదు కదా. ఉపవాస కృశ దీనా నిరానంద తపస్సిని. ఉపవాసాలు చేసి చేసి 10 నెలలుగా లంకానగరానికి వచ్చాక రావణుడు తీసుకొచ్చాక ఇంత కూడా అన్నం తినలేదు ఆవిడ. ఆహారం ఏమీ లేదు. దాంతో కృశించిపోయింది శరీరం, దీనురాలై ఉంది. రాముడుంటే ఆనందం, కానీ రాముడు లేకపోతే ఆనందం ఎలా వస్తుంది? అందువల్ల నిరానంద ఏ ఆనందం లేకుండా ఉంది, తపస్సుని అయి ఉంది, తపించిపోతుంది. తర్వాత స్వగణములను విడిచిపెట్టి కుక్కలు తనని చుట్టుముట్టగా ఉన్న ఒక లేడి పిల్లలా ఉందట పాపం. ఎంత అద్భుతమైన వర్ణన ఇది. స్వగణంతో పరిత్యజ్య అయ్యిందట. స్వగణేన పరిత్యక్త్వ, స్వగణేన ఆవృత కూడా కుక్కలు చేరాయి, తోటి జింకలన్నీ పారిపోయాయి, ఆడలేడు ఒక్కతే మిగిలిపోయింది. ఈ ఆడలేడిని చుట్టూ కుక్కలు బెదిరిస్తున్నాయి, ఆ అంటూ భౌభవ నరుస్తును. అలాంటి జింక ఎలా ఉంటుంది, ఆడజింక అదిగో అలా ఉందిటి ఇవిడే. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలంతా కుక్కల్లాంటి వాళ్ళు, భౌభవ నరుస్తున్నారు, సీతని బెదిరిస్తున్నారు, రావణుడి వశం అయిపోమ్మంటున్నారు. వాళ్ళు అరుస్తున్న అరుపులన్నీ కుక్క అరుపులు అన్నట్టు మురుగుడు. అద్భుతమైన భావన అన్నమాట ఇది. ఒక పరమపతివ్రతని నీ పాతివృత్యం విడిచిపెట్టి పరపురుషుణ్ణి పొందు అని చెప్పే మాటలు కుక్క మొరుగుళ్ళు. అంచేత ఈ రాక్షస స్త్రీలంతా కుక్కలు, సీతాదేవి మధ్యలో ఇరుక్కుపోయిన మురుగి ఆడు జింకలా ఉందన్నమాట పాపం. దీనంగా నిజంగా ఆవిడ చూపులు కూడా బెదురు చూపులు కాబట్టి ఆడులేడి చూపులు ఎలా చంచలంగా ఉంటాయో అలాగే చంచలంగా ఉన్నాయి, అలా కనిపిస్తోంది అక్కడ ఆవిడ. తర్వాత ఎలా ఉంది, గ్రహేణ అంగారకేణేవ పీడితామివ రోహిణి, అంగారక గ్రహంతో పీడింపబడుతున్న రోహిణీ నక్షత్రంలో ఉందిట. రోహిణీ నక్షత్రాన్ని మధ్య మధ్యలో కుజగ్రహం పీడిస్తుంది, అప్పుడు రోహిణీ నక్షత్రం కాంతితో ఉండదు. అదిగో అలా ఉంది. ఆపై వశిష్ఠుణ్ణి విడిచిపెట్టి వచ్చిన అరుంధతిలా ఉంది, అగస్త్యునికి దూరమైపోయి ఏడుస్తున్న లోపాముద్రలో ఉంది. వీళ్లలో గొప్పతనం అదే, అటు సూర్యుడిటు పొడిచిన అరుంధతి వశిష్ఠుణ్ణి విడిచిపెట్టదు. ఇప్పుడు ఆమె కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాముడిని విడిచిపెట్టింది, కానీ లేకపోతే రాముడిని విడిచి ఉండలేదు. రాముడిని విడిచి ఉండలేకే అరణ్యవాసం ఏరి కోరి పొందింది ఆమె. ఇప్పుడు ఆ రాముడికి దూరం అయ్యింది, అందువల్ల అరుంధతి వశిష్ఠుడికి దూరం అయితే ఎలా ఉందో అలా ఉంది, లోపాముద్ర అగస్త్యుడికి దూరం అయితే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఒక కొలనులో తామర పువ్వు ఉందిట, వికసించింది ఆ తామర పువ్వు. ఇంతలో ఒక బలమైన చేప వచ్చి ఆ తామర పువ్వుని ఢీకొట్టింది. ఢీకొట్టగానే పాపం ఆ తామర పువ్వు కదిలిపోయింది, దాని రేకులు వాడిపోయాయి, కమిలిపోయింది. అదిగో మీనేన అభిహత, చేపతో చావు దెబ్బ తిన్నటువంటి తామర పువ్వులా ఉంది పాప ఆ వెర్రి తల్లి. కన్నీళ్లు కారుస్తోంది, అశ్రు పూర్ణముఖి, సంపూర్ణంగా కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి, దాంతో నిండిపోయింది ముఖం అన్నమాట. రామా రామా అని రామస్మరణ మాత్రం చేస్తున్నది. ఆమెను చూశాడు హనుమంతుడు, ఈమె సీతయే అని నిర్ధారణకు వచ్చాడు. అయినా తర్కిస్తున్నాడు ఒక్కోసారి మళ్ళీ, ఎందుకని అంటే శృతులు స్మృతులు చెప్పిన వాక్యాలను దృష్టిలో పెట్టుకుని ఇంకొక్కసారి అవునా కాదా అని నిర్ధారణ చేసుకోవాలట. ఇంతో పూర్వం రెండో రెండోసారి చూశాడుగా, అప్పుడు సీత అని భ్రమపడ్డాడుగా. అలాంటి భ్రమ పొందకుండా ఉండడం కోసం మరొక్కసారి తన బుద్ధికి పదును పెడుతున్నాడు హనుమంతుడు. లంకానగరం అంతా గాలించి చిట్ట చివరికి అశోకవనంలో అడుగుపెట్టి శింశుపావృక్షం కింద ఉన్న సీతామాతను చూచాడు. ఆ తల్లి ఎలా ఉన్నదో మనం చెప్పుకుంటున్నాం. ప్రియంజనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం. ఇది చాలా గొప్ప విషయం. శాస్త్ర నియమం ప్రకారంగా మనం ఒక చోట ఉండాలి అంటే అక్కడంతా మనకి మచ్చిక ఉండాలి, మనల్ని ఎరిగిన వాళ్ళు ఉండాలి. మదాలసా చరిత్రలో మార్కండేయ పురాణంలో ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు పారునట్టి ఏరును వెజ్జున్ మచ్చికయును లేకుండును అచ్చట వశయంప వలవద అభినత చరిత అంటుంది. ఆ పైవన్నీ ఒక ఎత్తు, మచ్చిక ఉండాలి అక్కడ. ఏ సౌకర్యం లేకపోయినా సంపదలు లేకపోయినా కాస్తో కోస్తో మనం సుఖంగా ఉండాలి అంటే మనల్ని ఎరిగిన వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు ఆత్మీయులు ఉండాలి, ఉంటే ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం ఈమె అలాంటి వాళ్ళు ఎవరూ లేకుండా నానా బాధ పడుతున్నది. ప్రియంజనం అపశ్యంతీం, మాట వరసకి కూడా తన బంధువులు ఎవరూ లేరక్కడ. జనకుడి దగ్గర ఉన్నప్పుడు కానీ, రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడూ అంతఃపుర స్త్రీలు గౌరవించడం, బంధువులు గౌరవించటం, పైగా రాముడైతే నెత్తి మీద పెట్టుకు చూడటం, లక్ష్మణుడు భక్తితో పూజించడం వీటికి అలవాటు పడింది. ప్రస్తుతం దురదృష్ట స్థితిలో పరమ అపవిత్ర జనం తన చుట్టూ చేరి భయపెడుతూ ఉంటే తనని పలకరించడానికి ఒక్క బంధువు కూడా లేక విలపిస్తోంది ఆమె. అందువల్ల ప్రియజనుల్ని చూడడం లేదు. పశ్యంతీం రాక్షసీ గణం, రాక్షస స్త్రీలను మాత్రమే చూస్తోంది. వాళ్ళు చూస్తే భేకరాకారిణులు, ఆకారానికి ఎలా అయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మనస్సులు వాళ్ళ మాట రెండూ అపవిత్రాలు, రెండూ భయంకరంగానే ఉన్నాయి. అందువల్ల దుఃఖిస్తున్నది. స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ, తన కూడా ఉండవలసిన జింకలకి దూరమై, తన సొంత జింకలకి దూరమై కుక్కల మధ్యలో ఇరుక్కున్న ఆడులేడిలా ఉన్నది. ఇంకా బాగా పొగ కమ్మేసి బూడిద చేరిపోయిన అగ్నిహోత్రంలో ఉంది. ఇలా పరమ దుఃఖంతో ఉన్న సీతాదేవిని చూచాడు. ఈమె సీత అని పరిపరి విధాలుగా ఆలోచనలో పడ్డాడు. ఎలా అనుకున్నాడు ఆయన సీత అని? కొన్ని కారణాలు ఉండాలిగా. రావణుడు పుష్పక విమానం మీద ఎక్కించుకు తీసుకుపోతున్నప్పుడు కింద ఋష్యముఖ పర్వతం మీద ఉండి వానరులు ఆమెను చూశారు. చూచినప్పుడు ఏ రూపం ఉన్నదో ఆ రూపమే ఇక్కడ కనపడుతోంది, కాకపోతే కాస్త కాంతి మాసిపోయింది. యథారూపం, ఏ రూపంతో ఇదివరకు నాకు దర్శనమిచ్చిందో అదే రూపం ఇప్పుడు కనపడుతున్నది. ఇంతకు పూర్వం ఏ వస్త్రం ధరించిందో ఇప్పుడు అదే వస్త్రంతో దర్శనమిస్తున్నది. ఇక ఆభరణములు, పక్కనే కొమ్మకి వేళ్లాడగట్టిందిట ఆవిడ కొన్ని. ఆభరణాలు ఏమిటవి? సుకృతవు కర్ణవేష్టవుచ. ముందుగా కర్ణాభరణాలు కనపడ్డాయి. చెవులకి పెట్టుకునే కుండలాలు, ఈ కుండలాలు తీసి పక్కన చెట్టు కొమ్మకు వేళ్లాడదీసింది. ఆ కుండలములు సీతవి అని కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు? ఈమె ఏం చేసిందంటే, రావణుడు తనని ఎత్తుకుపోతున్నప్పుడు తన శరీరం మీద ఉన్న కొన్ని నగలు తన చీర చెంగు చింపి అందులో మూటగట్టి కింద వేసింది. కింద అంటే చెట్ల కొమ్మల్లో పడిలా వేసిందిట. కొమ్మల్లోంచి కిందకి దారుతూ ఉంటే వీళ్ళు పట్టుకున్నారు. అసలు ఎంత అద్భుతమైన ఊహండి ఆవిడది. ఆవిడ ఆకాశంలో ఎగురుతోంది, కింద కొండ, కొండ మీద పడితే నగలన్నీ తునాతునకలైపోవు, తుక్కైపోతాయి, ముక్కలైపోతాయి. మనం కళ్ళెదురుగుండా చూస్తూనే ఉంటాం. గట్టిగా చేతి గాజు కింద పడితేనే విరిగిపోవచ్చు. ఇక తక్కినటువంటి ఆభరణాల సంగతి చెప్పక్కర్లా. అంతెత్తు నుంచి కింద పడితే అవి పాడైపోకూడదు కనుక, అందుకని కొమ్మల్లో పడేలాగా ఆ మూట విసిరింది. ఆ మూట నిజంగా ఆవిడ అన్నట్టే కొమ్మకి ఇరుక్కుని అక్కడి నుంచి కిందకి జారింది. ఆ జారుతున్నదాన్ని వానరులు పట్టుకున్నారు. పట్టుకోవడం వల్లే నగలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ నగలు ఏవి ఉన్నాయో వాటికి వ్యతిరేకమైన నగలు ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకి ఒక చెవిరు దుద్దు అక్కడ వేసింది, మరో చెవి దుద్దు ఇక్కడ ఉంది. ఇక్కడున్నవి అక్కడ లేవు, అక్కడున్నవి ఇక్కడ లేవు. ఒక కర్ణాభరణం, ఒక కుడి చెవి కర్ణాభరణం అక్కడ పడింది, ఇక్కడ ఎడమ చెవికి ఉండవలసిన కొండలం ఉంది. ఎడమ చేతి గాజులు అక్కడున్నాయి, ఇదో కుడి చేతి గాజులు ఇక్కడున్నాయి. ఇలా అక్కడ పారవేసినవి మాత్రం ఇక్కడ లేవు, ఇక్కడున్నవి అక్కడ లేవు. కాకపోతే ఎక్కువ కాలం అయిపోవడం వల్ల నగలు కొంచెం కాంతి తగ్గాయి, వన్నీ తగ్గాయి. సహజంగానే మన శరీరం మీద నిత్యం వాడగా వాడగా బంగారపు నగలు కొంచెం మకిల పడతాయి. వాటిని మధ్య మధ్యలో ఏం చేయాలి? మెరుగు పెట్టిస్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ మెరుగు పెట్టేవాళ్ళు లేరు గనక కొంచెం అవి కాంతి తరిగి కనిపిస్తున్నాయి. అయినా గుర్తుపట్టేశాడు ఆయన. ఇంకా కట్టుకున్న వస్త్రం బంగారపు రంగులో ఉన్నది. అప్పుడు తాజాగా ఉంది 10 నెలల క్రితం. ఇప్పుడు ఎన్నాళ్ళు స్నానం లేక ఉతకడం లేక కొంచెం రంగు మాసిపోయింది, మట్టి కొట్టుకుని. అయినా స్వతసిద్ధమైన కాంతి ఎక్కడికి ఎడుతుంది? చక్కన చిక్కిన అందమైనట్టుగా సీతాదేవిలోనూ ఈ 10 నెలలుగా స్నానం చేయకపోయినా, ముఖం దుమ్ముతో ఉన్నా అందం తగ్గల, ఆమె వస్త్రంలోనూ కాంతి తగ్గలేదు, ఆమె నగలలో కూడా సౌకుమార్యం సౌందర్యం తగ్గలేదు. ఇదన్నమాట మహాత్ముల యొక్క లక్షణం. సాధారణ వ్యక్తులు నిరంతరం అలంకారం చేసుకుంటే కానీ వాళ్ళకి అందం ఉండదు. ఎంత అలంకారం చేసుకున్నా శరీరం ఒక స్థాయి దాటిపోయిన తర్వాత సౌందర్యంతో ఉండదు. శవమునకును శృంగారము చేసినట్లు అంటారు, అందుకే అలా ఉంటుంది. కానీ ఆవిడ అలా కాదట, అసలు ఏ అలంకారం లేదు, నిరలంకృత స్త్రీ. అయినా ఏదో తెలియని ఒక అద్భుతమైన దివ్యమైన కాంతి ఉన్నది. అదే ఉత్తమ స్త్రీ లక్షణం.
ఆ లక్షణంతో ఉన్న సీతాదేవిని చూశాడు. ఈమె సీత అనుకున్నాడు. ఎలాగా ఆత్మజ్ఞానం కలిగిన వాడు లోపల ఆత్మదర్శనం పొందిన తర్వాత ఒక ఆచార్యుడు ఒక సాధకుడు ఆత్మదర్శనానికి బయలుదేరాడని చెప్పుకున్నావు హనుమంతుడంటే, ఆత్మదర్శనం అయ్యాక ఇది అవునా కాదా అని ఆలోచించాలి. ఎంతో పూర్వం మండోదరుని చూచి సీత అనుకున్నట్టుగా ఇప్పుడు సీత అనుకుని భ్రమపడుతున్నానేమో అనుకున్నాడు. కాదు అనడానికి ఉదాహరణ ఏమిటి? రాముణ్ణి విడిచిపెట్టడం వల్ల సీత తిండి తినదు. ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నామో తిండి తినడంలా. రాముడికి దూరమైన సీత స్నానం చెయ్యదు. నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం తినదు. ముందు స్నానం చెయ్యదు, అలంకరించుకోదు, ఏమీ తాగదు. ఇవన్నీ ఈమెలో కనపడుతున్నాయి. అన్నిటికీ మించి ఎంతో పూర్వం ఒకసారి చూశాను నేను, ఆ చూసిన రూపమే ఇక్కడ కనపడుతున్నది. కాబట్టి సందేహం లేకుండా ఈమె సీత, ఇప్పుడు ఈమె నిజమైన ఆత్మస్వరూపిణి అని నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడి రూపంలో ఉన్న ఆచార్యుడు సాధకుడు. ఇప్పుడు ఆయనకి మనసు చివుక్కుమందిట. ఆ నగలు లేకపోవటం, మట్టి కొట్టుకుపోయి ఉండడం, పదే పదే దుఃఖిస్తూ ఉండడం, ఇది చూచి ఆ మనస్సు చివుక్కుమంది. ఎందుకనంటే ఎటువంటి సీతయ్యమే, ఎటువంటి పరివారంతో సేవింపబడే సీతయ్యమే, ఈవిడ స్థితి ఇలా అయిపోయిందే అని మనస్సులో పదే పదే బాధపడిపోయాట. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః. సీతాదేవి లక్ష్మణుని చేత నిరంతరం నమస్కారం అందుకుని సేవలు అందుకునే స్త్రీ. ఇటు మహానుభావుడైన రాముడు గౌరవించేవాడు, కన్న తండ్రి గౌరవించేవాడు, అందరి వాళ్ళంతా ఒక ఎత్తు. అన్నిటికంటే లక్ష్మణుడు కన్న తల్లిలా పాదాలకి మాత్రమే నమస్కరించాడు. లక్ష్మణునికి నిరంతరం కన్న తల్లి కంటే ఈమె మీద ఎక్కువ భక్తి అన్నారు. అంత మాతృస్వరూపిణిగా చూసుకున్నాడు ఆయన. లక్ష్మణుని చేత పూజింపబడే సీతాదేవి ఇవాళ ఇంత కష్టం పడుతూ ఉంటే కాలాన్ని ఎవరు దాటగలరు అన్నాడు వాల్మీకి. కాలోహి దురతిక్రమ, కాలచక్రాన్ని ఎవడూ దాటలేడు. ఎంతటి మహానుభావుడైనా కాలప్రభావంలో ఎందుకు పనికి రాకుండా పోతాడు, కష్టాల పాలైపోతాడు, నాన్నవాళ్ళు లేక దిక్కు బొక్కు లేక అలవటించిపోతాడు అనడానికి ఉదాహరణ సీతాదేవే కదా. ఎంత విచిత్రమైనది ఈ కాలం. కాలమే సుఖానికి మూలం, కాలమే దుఃఖానికి మూల కారణం. కాలమే కీర్తిని తెస్తుంది, కాలమే అపకీర్తిని తెస్తుంది. అంచేత కాలం ముందు తలవంచడం తప్ప ఎవరం ఏం చేయలేం అని కొంచెం బాధపడ్డాడు ఆయన. పైగా ఈమె జనకస్య సుత రాజ్ఞి స్నుషా దశరథస్య చ. జనకుడు ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకున్న కూతురు, జనకుడికి ఔరసపుత్రి. స్నుషా దశరథస్య చ, దశరథుడికి కోడలు. ఎటువంటి వాడు దశరథుడు అంటే మహారథుడు అని పేరు ఆయనకి. శనైశ్చరుణ్ణి జయించిన వాడు, ఆయన సామాన్యుడు కాదు. పిల్లలు పుట్టడం ఆలస్యం అవ్వడం, రాముడి మీద ప్రేమతో మధ్య మధ్యలో పిరికితనంగా కనిపించిన, దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి సాయం చేశాడు ఒకప్పుడు, అంతటి వీరుడు. అటువంటి మహానుభావుడికి కోడలు, రాముడికి ప్రియపత్ని, లక్ష్మణునికి మాతృస్వరూపిణి, లక్ష్మణుని వందనాలు అందుకునే స్త్రీ. అటువంటి సీత ప్రస్తుతం కష్టానికి గురైపోయింది. ఇది అతన్ని కలచివేసింది. ఇప్పుడు ఈ క్షణమే ఆయన మనస్సు ఇక్కడ నుంచి రాముడి దగ్గరికి వెళ్ళిందిట. ఒకవైపు రాముడు కనపడుతున్నాడు, మరొక కోణంలో సీత కనపడుతోంది. అటు రాముడిని చూశాడు, ఇటు సీతను చూశాడు. ఆహా, ఆ రాముడు సీతకి సరిగ్గా సరిపోయే వరుడు. ఆయన రూపానికి, ఆయన సౌందర్యానికి, ఆయన సుగుణాలకి సాటి వచ్చే జోడి సీతాదేవి. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. బహుశా ఇది బ్రహ్మసృష్టి అయి ఉండదు. బ్రహ్మసృష్టిలో అయితే భార్యాభర్తల్లో భార్య అందంగా ఉంటే భర్త దరిద్రుడై ఉంటాడు, భర్త అందంగా ఉంటే భార్య నెత్తి మీద వాలే కాకిలా ఉంటుంది. కానీ ఈ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. ఎంత సౌందర్యం! అసలు రాముడు ఎలా బ్రతికాడు అనుకున్నాడు ఆయన.
ఇటువంటి సీతను విడిచిపెట్టి రాముడు బతుకుతున్నాడు అంటే అబ్బో చాలా కఠినుడు రాముడు అంటే. ఎంతో కాఠిన్యం ఉంటే తప్ప సీతని చూడకపోతే ఇంకో భర్త అయితే ఆ క్షణమే మరణిస్తాడు. సీతలో అంత గొప్పతనం ఉందన్నమాట. అసలు రాముడు ఏకపత్ని వృతుడు అవడానికి గల మూల కారణం కేవలం సీతాదేవి అన్నారు. భాగవతంలో రామస్కందంలో పోతన గారు చిన్న పద్యంలో సీతాదేవి గొప్పతనం చెప్పి ఇటువంటి సీతలాంటి భార్య ఉంటే ఎవడైనా ఏకపత్ని వృతుడు కాక ఏమవుతాడు అంటాడు ఆయన. సిగ్గుపడుట కల్గి సింగారమును గల్గి భయము కల్గి చాలా భక్తి కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసి కొనియే. సీత రాముడు వస్తే ముందు సిగ్గుపడేదిట. భర్త దగ్గర మొట్టమొదట కొంచెం సిగ్గు అభినయించాలి. సిగ్గు లేకుండా ఏ ఎందుకు వచ్చావని మొహం ఇలా పెట్టుకు చూస్తే వాడు దెబ్బకి అడిలి పారిపోతాడు. కాబట్టి ఆకట్టుకోవాలంటే భార్య భర్త దగ్గర కొంచెం సిగ్గు చూపించాలి. అలాగే 24 గంటలు సిగ్గుపడితే ఆ కాపురం చాలా కష్టం. అందుకని అప్పుడప్పుడు బాగా అలంకారం చేసుకుని సువాసనతో ఉండాలి. భార్య ఎంత బాగా అలంకరించుకుంటే భర్త అంత ఆనందం పొందుతాడట. అంతేగాని మసిగొడ్లు వేసుకుని ముఖం అంతా దరిద్రంగా తయారు చేసుకుని చీవుడు చీదుకుంటూ వచ్చి మొగుడికి రాస్తే వాడు విడాకులను పరిగెత్తాడు. అందువల్ల అలంకారం కూడా చేసుకోవాలి. కాస్త సౌందర్యంతో ఆకర్షించాలి కనుక, భక్తి చూపించాలి, భయము చూపించాలి, నీతి చూపించాలి, వినయం చూపించాలి, ప్రేమ చూపించాలి. ఈ లక్షణములతో సీత రాముడి మనస్సు తన వేపులక్కుందిట, ఆయన హృదయం దోచుకుందిట. అందుకే రాముడు ఇంకో స్త్రీ చేసి కండెత్తు చోట్లలా ఈ శక్తి అంతా సీతలో ఉంది అని చమత్కరించాడు ఆయన. ఏమైనా వాళ్ళ అనుబంధం అటువంటిది. ఇటువంటి సీతని విడిచిపెట్టి ఈయన చాలా గొప్ప పని చేస్తున్నాడు. రాముడు రోజు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడా అని అనిపించేది దీనికి. కారుణ్యేన ఆనృశంసేన. వరసగా రాముడు రోజు ఏడవడానికి గల కారణం ఒకటి కారుణ్యం, రెండవది దయ. కరుణ వేరు దయ వేరు, దానికి ఉన్న తేడా ఏమిటి ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఆపై ఇంకోటి ఏం చెప్పారు, శోకేన మదనేన చ. శోకంతో ఆపై మన్మథ బాధతోటి ఈ 4 కారణాలతో ఏడుస్తున్నట్ట. ఒకటి కరుణ, రెండవది మానవత్వం దయ, మూడవది శోకం, 4 విరహం. ఈ 4 కారణముల చేత రాముడు సీతా సీత అని ఏడుస్తున్నాడు. ఎందుకు ముందుగా కరుణ ఉన్నది, తర్వాత దయ ఎందుకు వచ్చింది, శోకానికి కారణమేమిటి, విరహానికి కారణమేమిటి ఇప్పుడు చెప్పారు. పత్నీ నష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యాన్రుశం సతక. కరుణ అంటే మనకి ఏ సంబంధం లేని వాడి మీద చూపించే జాలి అని అర్థం. కరుణకి దయకి తేడా ఏమిటంటే దయ అనేది ఎరిగిన వాళ్ళ మీద చూపిస్తాం. ఒక వ్యక్తి మనకి బాగా పరిచయం, పరిచయం అయిన వ్యక్తి కష్టంలో ఉంటే అరే అరే కష్టంలో ఉన్నాడరా మావాడరా వీడు అని చూపించే జాలి ఉందే దానిని దయా అంటారు. ఏ సంబంధం లేకుండా రోడ్డు మీద ఎవడో పడుంటే పాప వాడు ఎవడో వాడి మొహం చూడకపోయినా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఏ ఆసుపత్రిలోనో చేర్చి వాడి మీద ప్రేమ చూపించి వాడిని కాపాడతామే, సంబంధం లేని వ్యక్తి మీద చూపించే జాలి కరుణ. ఇది తెలుసుకోవాలి. కొంత తేడాలు ఉంటాయి పదాల్లో అదే. లేకపోతే కరుణ దయాన్ని 2 పదాలు ఎందుకు వాడుతున్నారు? సంబంధము లేని వ్యక్తి మీద చూపించే జాలిని కరుణ అంటాం. మనకి సంబంధం ఉండి బంధుత్వమో ఏదో ఉండి తెలుసున్న వ్యక్తి మీద చూపించే జాలి అదే ఆనృశంసము లేక దయ లేక మానవత్వం. నృశంసుడు అంటే క్రూరుడు, ఆ క్రూరుడి క్రూరత్వం లేకపోవటమే మనకి జాలి ఉండడమే ఆనృశంసం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట ఆయన కరుణాస్వరూపుడు. రాముడికి బంధుత్వంతో సంబంధంలా ఎవడైనా ఒక వ్యక్తి కష్టంలో ఉంటే వాడి మీద జాలి చూపించటమే రాముడి లక్షణం. రాముడు అవ్యాజ కరుణామూర్తి, పైగా ఏ వంక లేకుండా ఏ సంబంధం లేకుండా అందరినీ ప్రేమిస్తాడు. ఒక స్త్రీ తప్పిపోయింది, స్త్రీని రక్షించాలి, స్త్రీని రక్షించడం అనే కర్తవ్యం నాకున్నది, అందువల్ల కరుణట. ఎందుకు కరుణ అంటే ఆయనకి స్త్రీ తప్పిపోయింది, ఆవిడ బాధపడుతోంది అని సీత మీద కరుణ చూపించాడు. మొట్టమొదటి కారణం సీత స్త్రీ అవ్వడం వల్ల. స్త్రీల మీద కరుణ చూపించాలి, వాళ్ళు పరస్త్రీలైనా మనవాళ్ళైనా వాళ్ళందరినీ మనం గౌరవించవలసింది. రెండవది ఇంకొకటి ఆశ్రితే త్యాండు శంశత నన్ను ఆశ్రయించుకుంది నా భార్య, ఆమె రక్షణ నా బాధ్యత, ఆమెను జాగ్రత్తగా కాపాడతానని మాట ఇచ్చాను. నన్ను ఆశ్రయించుకున్న నా భార్య, నా ఆత్మబంధువు, నా చుట్టం నాకు బాగా తెలిసిన అమ్మాయి కష్టాల్లో పడింది కాబట్టి ఆమెను రక్షించకపోతే ఎలాగా? అందుకని దయ, తెలియకపోయినా చూపించాడు కరుణ. ఇప్పుడు తెలుసున్న ఆవిడ పైగా భార్య కాబట్టి ఆవిడ మీద ఆండు శంశం దయ చూపించాడు. పత్ని నష్టేతి శోకేనా, భార్య తప్పిపోతే ఏడవకుండా ఎవడనో ఉంటాడా? ఏ భార్య తప్పిపోయినా ఏడవాలి, అందులో సీతలాంటి భార్య తప్పిపోతే ఖచ్చితంగా ఏడవాలి. అందువల్ల నా భార్య లేదో అని శోకిస్తున్నాడు అన్నట్టు. మూడవ శోకానికి గల కారణం పత్ని. ఇంకా విరహం ఎందుకు వస్తున్నది? ప్రియేతి మదనేనచ, ఈవిడ ప్రియురాలు. భార్యలు ఉండొచ్చు కానీ ప్రియురాలు అవ్వలేకపోవచ్చు. ప్రతి భార్య ప్రియురాలు అయితే ఈ సృష్టిలో ఎందుకు ఈ విడాకులు వస్తాయి? ఎందుకు